చాలా కాలం క్రితం, నేటికి 1100 సంవత్సరముల క్రితం, ఇక్కడ పక్కనే బిందు గ్రామం అని ఒక గ్రామం ఉన్నది. దాన్ని ఇందు బిందు అని కూడా అంటారు. ఇందులో మాత్రం నేను ఎందుకు చెప్తానటువంటి 2 సార్లు, జయదేవుడు తన గీత గోవిందంలో ఇందు గౌరవము అని రాశాడు. ఏమని రాశాడు? ఇందు గౌరవం. బిందు గౌరవ సముద్ర సంభవ రోహిణి రమణేన అని, బిందు గౌరవ అని పేరు కలిగిన సముద్ర తీరంలో ఉన్న, ఇదంతా సముద్ర తీరమే కదా. పురి జగన్నాథం అంటే ఏమిటి? ఇదంతా పూర్వ సముద్రం. కొంచెం ఒక 8 కిలోమీటర్ల దూరం పెడితే బిందు బిల్వము అనే పేరుతో సముద్రంలోంచి కొంచెం నీరు బయటకు వచ్చి ఓ చిన్న ఉప్పు టేరు కింద ఉంటుంది. ఆ ప్రాంతాన్ని బిందు బిల్వము అంటారు. అరుదుగా ఇందు బిల్వం అని కూడా కొంతమంది పాఠాంతరంలో చెప్పారు. ఆ ప్రాంతంలో ఈ జయదేవుడు పుట్టాడు. సరిగ్గా 1112 క్రితం పుట్టాడు ఆయన. అంతటి ప్రాచీనుడు ఆయన. మళ్ళీ చెబుతాను, ఆ ఊరి పేరు బిందు బిల్వము. బిందువు అంటే వర్షం యొక్క బిందువు, డ్రాప్ ఎలాంటిదో అటువంటిది అనమాట. బిందు బిల్వంట ఊరు. ఆ ప్రాంతం ఇక్కడికి ఇప్పుడు చాలా దగ్గరలోనే ఉన్నది. ఇప్పుడు ఏమని పిలుస్తున్నారో తెలియదు. ఒకప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళారు 2018లో, ఇవన్నీ చూపించారు అప్పట్లోను. అప్పట్లో చూడగలిగాం. కాలప్రభావంతో కొన్ని పేర్లు కూడా మర్చిపోతున్నాం. అయినా ఒకసారి చూసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికి కూడా అయోధ్యలో పుత్రకామేష్టి జరిగిన స్థలం అంటే ఎవడికి తెలియదండో. పుత్రకామేష్టి పుత్రకామేష్టి ఎక్కడ జరిగిందండి అని అడుగుతారు మరి వాళ్ళు, వాడికి తెలియదు. మఖోడ ఏమనాలి? మఖోడ అంటే మఖము జరిగిన స్థలం కనుక హిందీ వాళ్ళు అవధీ భాషలో మఖోడ అంటారు. అది గుర్తుపెట్టుకుంటే మీరు అయోధ్య వెళ్ళినప్పుడు అక్కడికి తీసుకెళ్తాడు. అంతేగాని పుత్రకామేష్టి ఎక్కడ జరిగిందండి అంటే ఎవడ చెప్పడం. పేర్లు మారిపోయాయి. అలాగే ఇప్పుడు కాలప్రభావం వల్ల మారిపోతున్న వాటన్నిటినీ మళ్ళీ మనం పసికట్టాలన్నమాట. ఆ స్థలముల పేర్లు తెలుసుకోవాలి. అందులో ఈ ఇందు బిల్వం అనే ప్రాంతంలో ఇది 2022, అందులోంచి 1112 సంవత్సరాలు తీసేసేయండి. తీసేస్తే అప్పుడు పుట్టాడు ఆయన. ఆయన తండ్రి పేరు భోజదేవుడు. పరమ వైష్ణవులు, భాగవతోత్తములు వాడు. కృష్ణ భక్తి కలిగిన కుటుంబం అది, దివ్య కుటుంబం అన్నమాట. ఇంకా కృష్ణనామ సంకీర్తన తప్ప ఇంకేది వినేవారు కదట. మరీ అంత భక్తి అనమాట. అదేం తప్పు కాదు, ఎవరిష్టం వాళ్ళది. ఇతర ద్వేషం లేనంత వరకు ఏదైనా పర్వాలేదండి. అవి ఈ మధ్యన మూఢుడు ఉన్నాడు, హరే కృష్ణ అని ముందనకూడదు, హరే రామ అనాలి. ఇలాంటి మూర్ఖులు తయారవుతారు. హరే కృష్ణకి హరే రామకి ఏది ముందంటే ఏది అనకంటే ఏంటి, వీడికి అనొక అమ్ములిగిపోయిందా? కృష్ణుడంటే వాడు దృష్టి ఏదో ద్వాపరయుగంలో కృష్ణుడు అవతరించాడని నేను ఉద్దేశం. కానీ కృష్ణుడు గోలోకంలో ఎప్పుడు ఉన్నాడనే విషయం తెలియదు. వీళ్ళకి పురాణాల మీద పట్టు ఉండదు, సంస్కృతం ఉండదు. ఏదో 2 అక్షరాలు చదువుతారు. చదువుకుని ప్రతి అడ్డమైన వాడు పురాణం చెప్పేవాడే తయారైపోయాడు. అందువల్ల ఏమవుతుంది? హరే రామ అనాలి తప్ప హరే కృష్ణ అని ముందు అనకూడదని, హరే కృష్ణ అనకూడదని వీడికి ఎవడో చెప్పొచ్చాడు. ఇటువంటి పిచ్చాడు చాలామంది తయారవుతారు. వీళ్ళకి గట్టిగా సంస్కృతంలో మాట్లాడడం రాదు, సంస్కృతంలో శ్లోకం రాయడం రాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు గోలోక నివాసి అని దేవీ భాగవతం చెబుతున్నది, బ్రహ్మవివర్త పురాణం చెబుతున్నది, వ్యాసుడు చెప్పాడు ఆయన. కృష్ణుడు ఏనటువంటి అండి? కృష్ణ శబ్దము, వాసుదేవ శబ్దము, వసుదేవుడికి ఆయన పుట్టని క్రితమే ఉన్నాయి. అందువల్ల ఆ తత్వం తెలియాలంటే వీడికి జ్ఞానం ఉండాలి. కలియుగంలో నాస్తికులు పౌరాణికులుగా మారి నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తారట. అలాంటి నాస్తికులు కొందరు ఉన్నారు. గోవుల్ని పూజించొద్దు, ఒట్టి పశువులు, లేకపోతే కృష్ణుడి నామం కంటే రాముడి నామం ముందుండాలి, రాముడి నామం కంటే కృష్ణుడి నామం ఉండాలి, ఈ కొట్లాటే తప్ప అసలు భక్తి తగ్గిపోతుందన్నమాట. భగవంతుడి యొక్క నామములు అశేషములు చాలా గొప్పవి. మీకు ఏది ఇష్టమైతే అది ముందు చేయండి, తర్వాత వెనకబెట్టుకోండి, ఏమి ఇబ్బంది లేదు. దానివల్ల కొంప మిలిగిపోయేది ఏమీ లేదు. ఆ రోజుల్లో ఇతర ద్వేషము లేకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో కృష్ణనామ సంకీర్తనం చేసి ఒక సంప్రదాయం బయలుదేరింది. బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో నిమాయి అనే పేరుతోటి కృష్ణ చైతన్య స్వామి వారు అలాగే చేశారు. అలాగని ఇతర దేవతల్ని కించపరిస్తే శివుడు తక్కువడని అంటే అది మహాపాపం. లేదా అసలు కృష్ణుడు తప్ప రాముడు లేడంటే తప్పు. కానీ వాళ్ళు అలా అనల్లా, అన్ని అవతారాలు ఆయన వింటున్నారు కదా. భక్త జయదేవుడు మొత్తం దశ అవతారాల గురించి వర్ణించాడు కదా. అటువంటి పవిత్ర సంప్రదాయం. పొరపాటును కూడా వాళ్ళకి శివద్వేషం అసలు లేదండి. భక్త జయదేవుడికి శివుడు అంటే కూడా ఇష్టమే, అందరూ ఇష్టమే. కృష్ణుడు అంటే ఇష్టం, ప్రధాన దేవత. కానీ ఎప్పుడు ఇతర దేవతల్ని ద్వేషించలేదు, తిట్టలేదు వాళ్ళు. అందుకని వాళ్ళని జ్ఞానులు అన్నారు. శివకేశవుల భేదం పాటించి తిట్టుకుంటే అది అజ్ఞానం అవుతుంది. భగవంతుడికి భేదం లేదు గనక. అటువంటి పవిత్ర వంశంలో భోజదేవుడు, ఆయన భార్య పేరు రామాంబ. వీళ్ళకి భక్త జయదేవుడు నేటికి 1112 సంవత్సరాల క్రితం జన్మించాడు. మహానుభావుల జీవిత చరిత్రలు చాలా చిత్రంగా ఉంటాయి. భోజదేవుడు ఒక తెల్లవారుజామున బిందు బెల్వం అనే ప్రాంతంలో బెల్వపత్రాలు తీసుకొచ్చి కృష్ణుడికిచ్చి పూజ చేస్తున్నట్ట. మారేడాకులతో కృష్ణుడి పూజ చేస్తూ ఉండగా అందులో ఒక మారేడాకు ఒక జ్యోతిగా మారిపోయి ఆయన శరీరంలో ప్రవేశించినట్టుగా అనుభూతి కలిగింది. ఈయన తెల్లబోయాడు. మారేడాకు తెల్లని ఒక కాంతిపుంజంగా మారి నా శరీరంలో ప్రవేశించింది ఏమిటి అనుకుంటూ ఉంటే, నాయన నా పరమభక్తుడు గోలోక నివాసి ఒకడు నీ శరీరంలో ప్రవేశించాడు, నీ రేతస్సు ద్వారా నీ భార్యకి కొడుకుగా పుట్టబోతున్నాడు, వాడు భూమి ఉన్నంతకాలం ప్రసిద్ధి పొందుతాడు, అతడి వల్ల కృష్ణ భక్తి జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది అని ఆకాశవాణి చెప్పిందిట. భోజదేవుడు సంతోషించాడు. ఆ తర్వాత రామాంబ గర్భవతి అయ్యింది పిల్లవాడి కన్నది. కరెక్ట్గా 3 ఏళ్ళు రాగానే తల్లిదండ్రులు ఇద్దరు పోయారు పాపం. అదే చెప్పారు కదా, తులసీదాస్ గారు తల్లిదండ్రులకు దూరమైన వాడే, జయదేవుడు తల్లిదండ్రులకు దూరమైన వాళ్ళే, రామానందుడు అనే సద్గురువు తల్లిదండ్రులకు దూరమైన వాడే. ఏదో కారణం చేత వైరాగ్య సంపూర్ణులు చేయడానికి పరమాత్మ భక్తుల్ని బంధాలకు భవబంధాలకు దూరంగా ఉంచుతూ ఉంటాడు. ఈయన బాబాయ్ ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు కుదిదేవుడు. ఆయనకు ఒక్కే కొడుకు, పరాశరుడు అంటారు ఆయన. వాళ్ళది కూడా గోత్రం పరాశర గోత్రం, కొడుకు కూడా పరాశరుడు అని పేరు పెట్టారు. చాలా గొప్పవాడు ఈ పరాశరుడు. తండ్రి కుజిదేవుడు అన్నగారి కొడుకు భోజదేవుడు కొడుకుని జయదేవుడిని ఇంటికి తీసుకొచ్చి పేరు పెట్టింది ఆయనే, జయదేవ అని పేరు పెట్టాడట. ఈ జయదేవుడు చిన్నప్పటి నుంచి బాబాయ్ దగ్గర పిన్ని దగ్గర పెరిగాడు. కొంతమందికి పూర్వజన్మ సుకృతం ఏదో ఉంటుందని చెప్పాను కదా, దురదృష్టంలో అదృష్టం అంటారు. అతని పిన్ని వంటి పిన్నులు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారండి. ఆవిడ పిన్ని కాదు, బంగారు గిన్ని. ఎక్కడో బావగారు భోజదేవుడు. సహజంగా అంటే నేను అనలేసమ్మా, మళ్ళీ వ్యాసుడు అన్నాడు, మళ్ళీ నా మీద పడకండి. తమ అక్క చెల్లెళ్ళ బిడ్డలు ఎవరినైనా ప్రేమించినంత తొందరగా ఇటు భర్త వైపు ఉన్నటువంటి వాడిని అంత దగ్గరకు తీసుకోరు అని ఒక సామెత ఉందిట. మీరు ఎక్కడ చూడండి, అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్నగారి కొడుకుల్ని తన కొడుకుల్లాగాలు, లేక తమ్ముడు కొడుకుని తన కొడుకుల్లాగా ఏ అన్నదమ్ములైనా ప్రేమించుకుని ప్రేమ ఒకళ్ళొకళ్ళ దగ్గరికి తేరా తీస్తున్నారా? అది అక్క చెల్లెళ్ళు అయితే చూడండి, మా అక్కగారు అబ్బాయి అండి, వాడు అచ్చ నా కొడుకేనండి, మా చెల్లెలి గారు అబ్బాయి అండి, మా కొడుకేనండి అంటారట. నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు, మీకు అనుమానం వస్తాయని అడిగాను, నాకు సంబంధం లేదు, నాకు అసలు ఈ భవబంధాలే తెలియదు. ఈవిడ నిజానికి తనకి ఏ సంబంధం లేకపోయినా, పోనీ ఆ బావగారితో కాడు తోడుగోడలతో కానీ అనుబంధం లేకపోయినా, భోజదేవుడి కొడుకుని తన బావగారి కొడుకుని కన్నబిడ్డ కంటే పరాశరుడి కంటే ఎక్కువ పెంచింది. తన కొడుక్కి ఒక లడ్డు పెడితే జయదేవుడికి 2 లడ్డూలు పెట్టేది, వీడికి వెన్నపూస పెడితే వాడికి నూనె వేసేదిట. అంత జాగ్రత్తగా చూసింది. అతన్ని చూస్తే వాడికి అంత ముచ్చట కలిగింది కారణజన్ముడు కావడం వల్ల. పినతండ్రి కూడా అలాగే చూశాడు. చిన్నప్పుడు ఆ రోజుల్లో మహానుభావులైనటువంటి పండితులు ఉండేవారు. ఈ ఒరిస్సా ప్రాంతం కాదు, యావత్ భారతదేశము సంస్కృతం తప్ప మరో భాష లేదు ఆ రోజుల్లో. ఇప్పుడంటే ప్రాంతీయ భాషలు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో యావత్ ప్రపంచం సంస్కృతమే, సంస్కృతంలోనే మాట్లాడేవారు. సామాన్యులు ప్రాకృత భాష, పైశాచిక భాష, రాక్షస భాషల్లో మాట్లాడేవారు. లంకలో రాక్షస భాష ఉండేది, కొన్ని కొన్ని ప్రాంతాల్లో పైశాచిక భాష ఉండేది అరబ్ కంట్రీస్లో. మిగతా వాళ్ళు ప్రాకృతం అని మాట్లాడేవారు. అంటే ఏమిటి, కొంచెం తక్కువ సంస్కృతంలోంచి పుట్టినటువంటి భాష అన్నమాట. ఉదాహరణ చెప్పరా, ఇప్పుడు భోజనం చేసావా, ఇది కొంచెం సంస్కార భాష. అదే పామర్లు కూడుగుడిచావా అంటారు, అది భాష అంతేది, అదే దోషం అంటంలా. అన్నం తిన్నావా అన్నారు, ఇప్పుడు కూడా వన్నం తింటావా వన్నం అంటారు. అన్నం వన్నం అయింది వీటి దగ్గరికి వచ్చేసరికి. అలాగే సంస్కృతం క్రమక్రమంగా భాషలో మార్పు వచ్చిందనమాట. అందుకని సంస్కృతం యొక్క మార్పు ప్రాకృతము అని పిలువబడింది. ధర్మ దమ్మ, అందుకే ఇప్పుడు కూడా బౌద్ధులు దమ్మ అంటారు తప్ప ధర్మ అనలేరు. చాలా చూశారు మీరు, అది కూడా ప్రాకృతం అన్నమాట. అంగారహ సంస్కృతం, అది ప్రాకృతంలో ఇంగారో, అంగారహ ఇంగారో, అదే తెలుగులో ఇంగళం అయ్యింది. అగ్నిహి సంస్కృతం, అగ్గి, ఇది ప్రాకృతం, తెలుగులో అగ్గి అయ్యింది. జ్ఞాన శబ్దం ఉంది, జ్ఞానం, అది సంస్కృతం. అదే గానం, అదేమో ప్రాకృతం, తెలుగులో ఏమైపోయింది, అదే గానం అయిపోయింది. ఈ విధంగా రకరకాలుగా భ్రష్టత్వం చెందుతూ ఉంటాయి, భాషల్లో చాలా మార్పు వస్తూ ఉంటాయి. కాబట్టి సంస్కృతం లేకపోతే ప్రాకృతం లేదు, ప్రాకృతము సంస్కృతము రెండింటి తనలో కలుపుకున్న తెలుగు భాష. నేను సంస్కృతంలో కాక అచ్చ తెలుగులోనే మాట్లాడతా, అచ్చ తెలుగులో అవధానం చేస్తానంటే అదో పిచ్చి, అచ్చ తెలుగు కాదు పిచ్చి తెలుగు అంటారు, అని కుదరదు అది. ఏదో ఎప్పుడో ఒకసారి సరదాగా చూపించు, రెగ్యులర్ అంటే ఎలా కుదురుతుందండి? అచ్చ తెలుగులో కవితలు రాస్తే ఎప్పటికూడా వాళ్ళు ఎవరో ఎవరికి తెలుస్తుంది? అదొక అందం చూపించడానికి వాళ్ళు రాశారు. కాబట్టి కొన్ని పిచ్చి తెలుగులు మానేసి హాయిగా సంస్కృతం తెలుగు కలిపి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు పద్మాకర శబ్దం ఉంది, సంస్కృత శబ్దం ఇది, అవునా? నేను తెలుగులో చెబుతానంటే ఎలాగా? తామర కోలనం అంటే ఏమో ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. లక్ష్మీ నరసింహమూర్తి గారి పేరుని ఏమో ఇప్పుడు లక్ష్మీ లచ్చి అంటాం, ఈ నరసింహమూర్తిని ఏమంటాం కర్మ కాకపోతే? ఆ నరశబ్దాన్ని మార్చలేక చచ్చి తల ప్రాణం తక్కువచ్చి ఆ సింహశబ్దాన్ని సింగంగా మారిస్తే ఏం బాగుంటుంది? కాబట్టి కొన్ని కొన్ని పదాలు ఏమి బాగుండవు, ఎంత గింజుకున్నా బాగుండవు అనమాట. ఆవిడెవరో ఒక ఆవిడకొని మంజుల, ఈ మంజుల్ని తెలుగులో ఏం మర్చి చెప్తూ ఎంత అందంగా చెప్తూ ఎంత ప్రయత్నించినా మంజుల్లా ఉండదు, అది ఉంటుందా? ఉండదు. కాబట్టి భగవంతుడు మనకి సద్బుద్ధినిచ్చి హాయిగా ఉన్న భాషను అలాగే కంపు చేసుకోకుండా ఉండే లక్షణం ఇచ్చుగాక అని కోరుకుందాం. అప్పట్లో అంతా సంస్కృతం మాట్లాడే ఆ కాలంలో సంస్కృతంలో పూర్తిగా వ్యాకరణము అవి నేర్చుకున్నాడు, ఛందస్సు నేర్చుకున్నాడు, అన్నిటి మీద పట్టొచ్చింది. ఈయనకి సరిగ్గా 12వ ఏట ఒక అపూర్వమైన వరం వచ్చిందిట. జయదేవుడు తన 12వ ఏట సోదరుడు అంటే పినతండ్రి కొడుకు పరాశరుడితో కలిసి సముద్ర తీరంలో తిరుగుతున్నాడు. ఆ సముద్రం ఒక రకమైన నీలంగా కనపడిందిట, నీలాంబుధి నీలవర్ణంలో. చూస్తూ ఉండగా సముద్రం నీలంగా ఉన్నది, కాళ్ళు చేతులు ముక్కులు కలిగిన ఒక అపూర్వమైన రూపం ధరించింది. అటువంటి రూపాన్ని అంత పూర్వం ఎప్పుడు చూడలేదు ఆయన. అది మంచి జడలు ధరించింది, ఆ జడలు ఎర్రగా ఉన్నాయి, ఆ జడల చుట్టూ రుద్రాక్షలు తులసి పూసలు ఉన్నాయి, మెడలో ఓ జంక చర్మం మనం యజ్ఞోపేతం వేసుకున్నట్టుగా చుట్టబడి ఉంది. అటువంటి మహాత్ముడు నల్ల చింక చర్మం ధరించిన నీలమైన మనిషిగా సముద్రం ఈయనకి దర్శనమిచ్చింది. ఇది సముద్రమా లేక నీలవర్ణంతో ఉన్న పురుషుడా అని ఇతడు అనుకుంటూ ఉండగా సముద్రం కాకుండా సముద్రంలో నుంచి ఒక నీల పురుషుడు వచ్చాడు. ఆ నీల పురుషుడిని ఎప్పుడు చూసినట్టు తెలియట్లేదు ఆయనకి. నీలంగా ఉన్నాడు, జటాజోటాలు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాడు, మహాకాంతి స్వరూపుడై ఉన్నాడు. ఎవరో తెలిసినా తెలియకపోయినా అతడు మహాత్ముడని అర్థమయ్యిందిట. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు. కస్త్వం ఎవరు మీరు అన్నాడు, నువ్వెవడవి అని అడిగట. ఆయన చిరునవ్వు నవ్వుతూ ఉంటే అక్కడికి ఇంకొక ఆయన వచ్చాడు. ఈ వచ్చిన ఆయన చిరునవ్వు నవ్వి, నాయన నీ పూర్వజన్మ సుకృతం వల్ల ఈయన దర్శనమైంది, ఈయన ఎవరో అని అడుగుతున్నావా? ఈయన తెలుసుకొని వాడు ఎవడన్నా ఉంటాడా? నువ్వు రోజు కృష్ణ కృష్ణ అంటూ కృష్ణుడి లీలలు గురువుల ద్వారా నేర్చుకుంటున్నావే, నువ్వు చదువుతున్న భాగవతం రాసిన వేదవ్యాస మహర్షి నేను ఆయన అన్నాక. వ్యాసుడు కూడా నీలంగా ఉంటాడు. పరాంసు పయోదనీలతను భాసిలు ఉజ్వల దండధారు పింగాంసు జటాచ్చటాభరణు ఆగమ పుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణ మృగచర్మ కృతాంబర కృత్యు భారతీ వంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతే యుకొల్చద. ఎంత అద్భుతమైన రూపం అండి ఇది! నిజానికి పద్యం తిక్కన గారిది, ఇప్పటికీ చాలామంది తెలియదు. ఇది భీష్మ పర్వంలో ఉంటుంది, చూడండి ఒకసారి మీకు ప్రారంభంలో. పొడుగ్గా ఉన్నట్టు ఆయన, పయోద నీలతను భాసిలు మేఘము వలయ నల్లని శరీరంతో ఉంటాడు ఆయన, నల్లని మేఘం వంటి శరీరం కలిగినవాడు. ఉజ్వల దండధారు ధగ ధగ వెలిగిపోతున్న ఒక దండం ధరిస్తాడు. సన్యాసులు పూర్వం దండం ధరిస్తేవారు, ఇప్పుడు కూడా త్రిదండి అనే పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర దండం ఉండి చూసారా పక్కనే కర్ర, ఆయన దండం ఉన్నదట. ఆ దండం కూడా సూర్యుడి వలె వెలిగిపోతూ ఉంటుంది. ఇంకా జడలు పింగళ వర్ణంలో, గోరువచన వర్ణంలో ఉంటాయి. పింగళ వర్ణం అంటే అక్కడ గోరువచన వర్ణం అన్నమాట. ఆ రోజుల్లో వేదములు ఎక్కడ చదవాలి, ఎలా మొదలెట్టాలి, అర్థం ఎలా చెప్పాలి, ఏ వేద భాగమునకు ఏం పేరుంది ఎవరికి తెలియసేది కాదు. వేదం అంటేనే పెద్ద సందేహాలతో కూడిన ఒక పుట్ట జ్ఞాననిధి. ఆ వేద సందేహాలు తొలగించి నాలుగుగా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే పేరుతో నాలుగు వేదములుగా విభజించి పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అని పేరు కలిగిన నలుగురు శిష్యులకి ఇచ్చిన మహాత్ముడు. అందుకే ఏమన్నారని, ఆగమపుంజ పద అర్థ తత్వ నిస్సంశయకారుడు. వేద సమూహములో ఉన్న ప్రతి పదమునకు అర్థం చెప్పి, సూక్ష్మార్థం చెప్పి, గూఢార్థం చెప్పి, తత్వం తెలియజేసి సందేహాలన్నీ పూర్తిగా తొలగించేసేట ఆయన. నల్ల జింక చర్మం ధరిస్తాడు ఆయన. నల్ల జింక చర్మం అంటే ఆయనకి ఇష్టం. జింకల్లో కూడా నల్ల జింక అంటే కొంచెం శ్రేష్టమైనది. ఆ జింక చర్మాన్ని ధరించిన వాడు ఆయన. భారత వంశాన్ని పెంచాడు ఆయన, లేకపోతే అసలు భారత వంశం నశించిపోయేది. ఆయనే ఇటు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ముగ్గురిని సృష్టించిన వాడు ఆయన. అందుకే భారతీయ వంశ వివర్ధనుడు. భారత వంశం నాశనమైపోతున్నప్పుడు సత్యవతి పిలవగా అంబికకి, అంబాలికకి సంతానమిచ్చి తద్వారా ఇటు కౌరవులు, పాండవులు పుట్టేలా చేసి ఈ వంశాన్ని అభివృద్ధి చేసిన వాడు ఆయన. రెండు అర్థములు, భారతీయ వంశవర్ధనుడు అంటే ఇటు భారత వంశాన్ని పెంచాడని ఒక అర్థం, సరస్వతీదేవికి సంబంధించిన సంప్రదాయాన్ని పెంచాడు ఆయన. భారతీయ వంశం అంటే సారస్వతం, సరస్వతీదేవికి సంబంధించిన పుస్తకాలు. ఇన్ని పురాణములను మనకు అందించిన వాడాయన, వాటిని అభివృద్ధి చేసిన వాడాయన. త్రిదశ వందితుడు, దేవతలు కూడా ఆయనకి నమస్కరిస్తారు. దేవతల నమస్కారం అందుకోవటం అంత తేలిక కాదు. ఆయన దేవతల చేత కూడా పూజింపబడినవాడు. సత్యవతీ పుత్రుడు, పరాశర పుత్రుడు ఆ మహాత్ముడు ఈయనే అనగానే వెంటనే నమస్కరించాడు ఆయన. పక్కనున్న పరాశరుడికైతే మతిపోయింది. మా గోత్రం పరాశర అనుకున్నాం, మా అందరికీ మూలకారకుడైన పరాశర పుత్రుడు ఈయనేనా అని అలా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తుండగా చూసేట. నాయన, జయదేవ, నీ సోదరుణ్ణి పక్కకి పంపిస్తే నేను నీకు మంత్రోపదేశం చేస్తాను, ఈ మంత్రానుష్ఠానం విడిచిపెట్టకుండా చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం నీకు అవుతుందన్నాడు ఆయన. మంత్రం వీడికి ఇవ్వలేదు, ఎవరికి, పరాశరుడికి, కేవలం జయదేవుడికి ఇచ్చాడు. ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరిది ఒకటే గోత్రమే, అన్నదమ్ములు బిడ్డలే అవడానికి. అయితేనే మంత్రానుష్ఠానానికి తమ్ముడు పరికిరాడు, అన్నగారే మరికి వస్తారన్నారట. జయదేవుడికి ఆ యోగం పట్టింది. పాపం పరాశరుడు కిక్కురు మరకుండా పక్కెళ్ళాడు. ఏ నాకెందుకు ఇవ్వకూడదు అనలేదండో అంటే ఏమవుతుందో తెలుసు ఆయనకి. వ్యాసుడి దగ్గర నోరు మెదపడమే వాక్స్తంభన అయిపోదు. అందులో పక్కకి తప్పుకోగానే అప్పుడు ఆ మహానుభావుడు, ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః ఈ మంత్రమును ఇచ్చాడు. ఈ మంత్రము వైవర్త పురాణంలో కూడా ఉంటుంది. అందుకనే ఈ మంత్రమును జయదేవునికి ఇచ్చాడు. జయదేవుడు స్వీకరించాడు. వ్యాసుడు అదృశ్యుడైపోయాడు. ఇచ్చిన తర్వాత ఎక్కువ మాట్లాడరు గురువులు. గురువులతో ఎక్కువసేపు మాట్లాడకూడదండి. ఒక క్షణం దండం పెట్టి వెళ్ళిపోవాలి పక్కన కూర్చుని, అదిలయ్యా ఇదయ్యా అని ఎక్కువ సోచి చెబితే గురువులకు విసుగు కలిగిందంటే ఇంకేదన్నా ఇబ్బంది వస్తుంది. అందుకని ఒక్క క్షణం మాట్లాడాలి, అతి ప్రసంగం చేయకూడదు. వారు మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడితే ఎప్పుడైనా వాళ్ళకి విసుగు వచ్చిందనుకోండి, ఆ విసుగు కొంపలు ముంచుతుందండి. అందుకనే గురువుల దగ్గర ఉండడం చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎంత ఎలా మాట్లాడాలి, ఎప్పుడు నమస్కరించాలి, అనవసరంగా చీటికి వాటికి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయకూడదు, ఇవన్నీ మనకి గురుగీతలో చెప్పారు, వేదవ్యాసాదులు నిరూపించారు. గురువు చనువిచ్చాడు కదా అని తలకెక్కావా, నెత్తికెక్కావా, అది కొంప ముంచుతుంది. అసలు గురువు దగ్గరికి రావడమే అదృష్టం. వచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలి. ఏదో ఒక రోజు వచ్చి, రెండు రోజులు వచ్చి కాస్త పని చేసి పెట్టి, మూడో రోజు నుంచి ఆయన మీద ఎక్కి కూర్చుని తగాదా పడి దూరం అయిపోతే ఎందుకు పనికి రాకుండా అయిపోతావు, భ్రష్టుడు అవుతావు, అది నీకే నష్టం. అందుకే మాట్లాడకుండా ఉండాలట. నాకెందుకు మంత్రం ఇవ్వలేదని అడగలేదు ఎవరు, పరాశరుడు. ఇచ్చిన తర్వాత అనుష్ఠానం చేసుకో అంటే ఎంత చేసుకోవాలి ఏమిటి అని అడగలేదు ఈయన. కేవలం మంత్రం ఇచ్చి ఆయన అదృశ్యం అయిపోయాడు. ఆ తర్వాత ఈయనే తన ఔచిత్యంతో విడిచిపెట్టకుండా తింటున్నా తిరుగుతున్నా వ్యాసుడు అదృశ్యమైపోయిన క్షణం నుంచి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అంటూ మంత్ర అనుష్ఠానం చేస్తూనే ఉన్నాడు. ఎడతెరపు లేకుండా చేశాడట, భక్తితో చేశాడే. క్రమంగా ఆయనకి 16 సంవత్సరాలు వచ్చాయి. అంటే 12వ ఏట మంత్రదీక్ష పొందాడు, 16 ఏళ్ళు వచ్చాయి. పినతండ్రి గారు ఇతని పాండిత్యానికి, ఇతని కృష్ణ భక్తికి మెచ్చుకున్నాడు. పిన్నిగారు అయితే చెప్పేక్కర్లేదు, తమ్ముడు కూడానే ఉంటాడు, ఇద్దరికి ఒక ఏడాదే తేడా. ఇంక ఇది కాక చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళంతా కూడా బిందు బిల్వం అనే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇతనంటే ఇష్టపడేవారు. కారణం రెండు, అసలు అతని ముఖం కూడా వర్చస్సుతో ఉండేదిటండి, ఒత్తుగా చుట్టూ వెనక్కి వెళ్ళాడేదట. ఆయన గురించి చెప్పి వర్ణించారండి, ఆయన వర్ణించుకున్నాడు, వాళ్ళ ఆవిడ వర్ణించింది. ఈ పైనుంచి వెనక్కి దాకా కిందకి ఇలా జుట్టు వేళ్లాడుతూ ఉండేదిట. మా నాన్నగారికి అలాగే ఉండేది వెనక్కి అండి, వెనక్కే ఉండేది జుట్టు ఇక్కడ దాకా. నేను చాలా కాలం ఆ జుట్టును చూశాం కళ్ళార. ఆ జుట్టు ఇలా వెనక్కి వేళ్లాడుతూ నల్లగా ఒత్తుగా ఉంటూ ఉంటే నెగనగల ఇంత జుట్టు అనమాట నాకు మళ్ళీ. అది కూడా నల్లగా ఉండి ఇక ఆ ముఖంలో మంచి కాంతి ఉంటే అందులోనూ 16 ఏళ్ల నూనూగు వేసాల నూతన యువనంలో ఆ కుర్రవాడు ఎలా ఉంటాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఉచ్చారణ కూడా బాగుండేది, స్పష్టంగా ఉండేది, వాక్కులో ఒక రకమైన మాధుర్యం ఉండేది, కొందరి కంఠంలో మాధుర్యం ఉంటుంది. వాళ్ళు పాడుతూ ఉన్న మాట్లాడుతూ ఉన్న రాళ్ళు కరిగిపోతాయి, కొంతమంది మాట్లాడితే నీళ్లు కూడా రాళ్ళైపోతాయి. ఆయన మాట్లాడితే రాళ్ళు కరిగి నీళ్ళు అయ్యేవన్నమాట, అంత మధురంగా ఉండేదన్నమాట కంఠం. అందువల్ల అందరూ ఇష్టపడేవారట. ఒక అట్రాక్షన్ ఉండేది ఆయనలో, ఆకర్షణ ఉండేది. ఆ మహానుభావుడు ఒకరోజున ఎవరికీ చెప్పకుండా ఆ బిందు పిల్వం దగ్గర ఉన్న ఒక కొండ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎత్తైన కొండ ఉన్నది, అద్భుతమైన కొండది. ఆ కొండ దగ్గర కూర్చుని కాసేపు ఇలా రెండు చేతులు ఎడమ చేతి మీద కుడి చేయి పెట్టుకుని అది నాభి బొడ్డు దగ్గర చేర్చి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటున్నాడు. ఇంతలో ఏమైపోయింది, మొత్తం దృశ్యం అంతా అదృశ్యమైపోయింది. కొండ కనపడలేదు ఆయనకి, పక్కనున్న సముద్రం కనపడలేదు, చుట్టుపక్కల గ్రామం ఏమీ కనపడలేదు, ఒక విచిత్రమైన ప్రాంతం కనపడింది. అది ఏమిటో ఆయనకి ఇంకా అర్థం కాల. నిజానికి ఆ దృశ్యం ఏంటి, యమునా నది కనపడింది ఆయనకి. యమునా నదీ తీరంలో బృందావనం కనపడింది. ఇప్పటికీ బృందావనంలో కొన్ని ప్రాంతాల్లో దట్టంగా చెట్లున్నాయి. ఆ రోజుల్లో ఎటువంటి అడవులు అండి అవన్నీ, కేకారణ్యాలు, అన్నీ దట్టమైన అడవులు. అందున చీకటి చెట్లు అని ఉన్నాయి, తమాల వృక్షం అని సంస్కృతంలో అంటే చీకటి చెట్లు కొంచెం పొట్టిగా ఉంటాయి, కిందంతా కటిక చీకటి, ఆ కింద ఏం కనపడదు, వెలుతురు రాదు, అందుకని కూడా చీకటి చెట్లు అంటారు వాటిని. తెలుగులో చీకటి చెట్టు, సంస్కృతంలో తమాల వృక్షం అన్నమాట. అది సాయం సంధ్యా సమయం, సాయంకాలం అవుతోంది, బృందావనం యమునా తీరం అడవి కనపడ్డాయి. ఆవులు మేపుతూ అటు ఇటు నందుడు కనపడ్డాడు. ఆ నందుడి దగ్గరికి రాధ వచ్చింది. రాధ ప్రేమైక దేవత. ఈ ప్రపంచంలో అంతటి ప్రేమస్వరూపిణి మరొకరుండరు. దేవీ భాగవతంలో మీరంతా దేవీ భాగవతం విన్నారు నా ద్వారా, 9వ స్కంధంలో చూడండి, అమ్మవారు 5 రూపములు ధరించిందని ఉంటుంది. జగన్మాత పరాశక్తి ఎన్ని రూపాలు ధరించింది, 5. గణేశ జనని, రాధ, దుర్గా, లక్ష్మి, సరస్వతి, 5 రూపములతో ఉన్నది. అనువాదం చేశారు కదండి. అందులో అమ్మవారు పార్వతీ రూపంలో ఉన్నది, రాధా రూపంలో ఉన్నది, మహాలక్ష్మి రూపంలో ఉన్నది, మహాసరస్వతి రూపంలో ఉన్నది, దుర్గా రూపంలో ఉన్నది, 5 రూపములు. అందులో ఒక రాధ, రెండో చెప్పారు, గణేశ జనని రాధ, రెండో ఆవిడ. ఈ 5 రూపములు పంచ ప్రకృతులు అంటారు. ఈ 5 రూపాల్లో రెండో ప్రకృతి ఏమిటి, ఒకటి సృష్టి, రెండోది పోషణ. సృష్టి చేస్తున్నది ఒక శక్తి, పోషించే శక్తి రాధ. ప్రేమ ఉంటేనే పోషించగలం. ప్రేమ లేని వాడు ఎలా పోషిస్తాడు, నీకు ప్రేమ ఉంటే వాడికి ఏదైనా లడ్డు పెడతావు, స్వీట్ పెడతావు, ఇంత అన్నం పెడతావు. ప్రేమ లేకపోతే దిక్కుమాలాడికి ఎందుకు పెట్టాలి, మీ పాటలు మీరు పడండి అడుక్కు తినండి అంటారు. పోషించే లక్షణం కలిగిన ప్రేమైక స్వరూపిణి రాధగా అమ్మవారే మారింది. ఇదే శ్లోకం యథాతథంగా బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది. అందులో అద్భుతంగా రాధాతత్వం చెప్పారు. ఇక గర్గభాగవతం, గర్గ సంహిత, గర్గభాగవతం అని కూడా దాన్నే పిలుస్తాం. ఇంక అందులో చెప్పేక్కర్లా. రాధ అంటే జయదేవుడు సృష్టి అనుకోకండి సుమా, వేదవ్యాసుడి పురాణాల్లోనే ఉన్నది. ఎందులో ఉందన్నాను, దేవీ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, నారద పురాణం. ఈ పురాణములలో ఉందో లేదో మీరు ఇంటికి వెళ్ళి చూసుకుని అడగండి, లేదు అని నిరూపిస్తే ఇక నేను పురాణం చెప్పను. అంటే ఉందని చెప్పడానికి అంత స్ట్రాంగ్గా చెబుతాను అన్నమాట. దేవీ భాగవతం 9వ స్కంధంలో ఉంటుంది రాధ. శంఖచూడు చరిత్రలో రాధ శపించడం వల్లే భూలోకంలోకి వచ్చింది తులసి అని ఉంటుంది. చూడండి, బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది, ప్రత్యేకముగా నారద పురాణంలో కూడా ఉంది. ఇక గర్గ సంహిత అయితే చెప్పే అక్కర్లేదు. గర్గ భాగవతంలో గర్గుడు స్వయంగా భాగవతం రాశాడు. గర్గుడు అంటే యాదవ కుల పురోహితుడు, ఆయనే కాలయవ నుండి సృష్టించాడు. యయాతి మహారాజు గారి దగ్గర నుంచి ఆయన అక్కడే ఉన్నాడు పురోహితుడిగా. యదువంశస్థులందరికీ ఆయనే కుల పురోహితుడు. ఆయన స్వయంగా గర్గ సంహిత లేక గర్గ భాగవతం అనే పేరుతో భాగవతం రాశాడు. కృష్ణుడికి పేరు పెట్టింది ఆయనే, అంత గొప్పవాడు ఆయన. ఆయన రాసిన దాంట్లో అద్భుతంగా ఉంటుంది రాధాతత్వం. ఇన్ని రకములుగా ఉంటే అసలు రాధే అనే పాత్రే లేదని ఎవడన్నా అంటే అది అజ్ఞానం కాదటండి. అటువంటి తత్వం అమ్మవారి యొక్క దివ్యస్వరూపం రాధాదేవి యమునా తీరంలో ఈ జయదేవుడు కళ్ళు మూసుకున్నట్టుగా కనపడిందనమాట. ఆయన చేస్తున్నది కృష్ణ మంత్రం, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు బృందావనం కనపడింది, యమునా తీరం కనపడింది. ఆ యమునా తీరంలో గోవులు మేపుతున్న నందుడు ఉన్నాడు. నందుని దగ్గరికి రాధ వచ్చింది. రాగానే ఆయన కృష్ణుడు చిన్నపిల్లాడు. అప్పటికి కృష్ణుడికి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల మధ్యలో ఎంతో వయస్సు అంతే. 5వ ఏట బృందావనానికి వెళ్ళారు కనుక 5 ఏళ్ళు అనుకుందాం కాసేపు. శ్రీకృష్ణుడు 5వ ఏట బృందావనానికి వెళ్ళినట్టుగా భాగవతంలో ఉంది కనుక సరిగ్గా 5 ఏళ్ళు. ఈ కుర్రవాడిని రాధ చేతిలో పెట్టాడు. రాధ ఏమో వీలాగా పొడుగ్గా ఉంది యువతి. ఈయన 5 ఏళ్ల కుర్రాడు. ఇది దృశ్యం కనపడింది ఆయనకి. వెంటనే ఆసుగా ఆయన మొట్టమొదటి శ్లోకం రాసుకున్నాడు. అప్పటి వరకు ఆయన ఏది శ్లోకం రాయలే, కవిత్వం రాయలేదు. తెలియకుండానే కవిత్వం తనకొచ్చింది.
మేఘైర్మేదురమంబరం వనభువ శ్యామాస్తమాలద్రుమై నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయ ఇత్థం నందనిదేశతశ్చలితయో ప్రత్యత్వ కుంజద్రుమం రాధా మాధవయోర్జయంతి యమునాకూలే రహకేలయః.
రాధామాధవయో, రాధామాధవుల యొక్క రహ రహస్యపు కేళయ క్రీడలు, కేళి అది బహువచనం కేళయ, అవి క్రీడలు. వాళ్ళు రహస్యంగా క్రీడించిన క్రీడలు జయంతి, రెండు అర్థములు జయంతి చాలా గొప్పగా ఉన్నాయి. జయమును పొందుగాక అని ఒక అర్థం, సర్వోత్కృష్టములై ఉంటే జయంతి అంటారు. జయంతి అవే ఉత్కృష్టమైనవి. రాధామాధవులిద్దరూ రహస్య క్రీడలు సెలిపారు. ఆ రహస్య క్రీడలు అన్నిటికంటే గొప్పవి. ఇది ఇంతకీ రాధామాధవయో జయంతి యమునాకూలే రహకేలయ. యమునాకూలే, యమునా నదీ తీరమునందు అక్కడ ఉన్నటువంటి ప్రాంతములో రాధామాధవయో, రాధామాధవుల యొక్క రాధాకృష్ణుల యొక్క రహకేలయ రహస్య క్రీడలు జయంతి సర్వోత్కృష్టములై ఉన్నాయి. చాలా గొప్పవి, అంతకంటే గొప్ప క్రీడలు లేవు. ఇంతకీ ఆ క్రీడలకు ముందున్న బ్యాక్గ్రౌండ్ అంతా ఇక్కడ రాశారు. నందుడు రాధని పిలిచాడు. రాధే అంటే ఓ రాధ. సంస్కృతంలో రాధ అనే శబ్దం సంబోధనలో రాధే అంటే ఓ రాధ అని అర్థం అన్నమాట. ఆకాశంలో మేఘములు దట్టంగా ఆవరించాయి, నల్లని మబ్బులు ఆకాశం అంతా కమ్మేశాయి. ఈ శ్లోకం రావడం కోసమే నిన్నటి నుంచి మన కోసం మబ్బులు ఆకాశంలోకి అమ్మాయి. ఈ శ్లోకంతో మొదలైంది కదా ఆయన కీర్తన. అందుకే మనం అడుగు పెట్టిన దగ్గర నుంచి ఒకటే మేఘములు. లేకపోతే ఎందుకు మేఘాలు వస్తాయి? అప్పటిదాకా లేంది అంబరం అంతా, ఆకాశం అంతా నల్లని మేఘములతో దట్టంగా ఆవరింపబడి ఉన్నది. మరో పక్కన ఈ అడవిలో చీకటి చెట్ల నుంచి చీకటి కూడా వ్యాపిస్తుంది. అసలే సాయంత్రం, పైగా ఆకాశంలో మేఘాలు. ఇవి సరిపోక ఇక్కడున్న చెట్లన్నీ చీకటి చెట్లు, తమాల వృక్షములు. అందువల్ల ఏమవుతుంది, కటిక చీకటి క్రమక్రమంగా ఈ ప్రాంతమును అలుముకుంటోంది, చీకటి అలుముకుంటోంది. అందువల్ల నక్తం రాత్రి ఏర్పడుతున్నది. ఇప్పుడు వస్తున్నది రాత్రి, కృష్ణుట్ట అయం భీరుహు ఈయన పిరికాడు, కృష్ణుడు పిరికెట్టండి ఈ అంటున్నది మీరో నేనో కాదు తండ్రి, మనకైతే కృష్ణుడు ఎవరో తెలుసు కానీ వాళ్ళ నాన్నగారు కదా. మా కృష్ణుడికి కొంచెం పిరికితాను ఎక్కువ, చీకటి అంటే భయపడిపోతాడు. అమ్మో చీకటి అంటే ఆయనకి భయం, బయటికి వెళ్ళమంటే భయపడతాట. నిజంగా అలాగే నాటకం ఆడేవాడు ఆయన. ఎప్పుడన్నా యశోద కానీ నందుడు కానీ రాత్రిపూట కృష్ణ కాసేపు బయటికి వెళ్ళంటే అమ్మా నాకు చీకటి అంటే భయమే, చీకట్లో బయటికి వెళ్ళనే అంటాట. సాగితే ఏదైనా చేయొచ్చట అంటాడు ఆయన. ఇక్కడ కూడా మనతో పాటు యాత్రకు వస్తుంటారు చూసారా. ఏం భాషా ప్రేమ చదువుకోలేదా, ఉద్యోగాలు చేయలేదా, పిల్లల్ని కనలేదా, వాళ్ళంతా ఉద్యోగాలకు వెళ్ళలేదా, అన్నీ తిరగలేదా? అమ్మో ఏ వంకొచ్చులో నీ సీటు నా సీటు పక్కనేనా అని నన్ను అడుగుతారు మళ్ళీ. అంటే నా పక్కన లేకుండా ఇంతకాలం నుంచి తిరగలేదు కాబోలు వీళ్ళంతా. వీళ్ళంతా పెన్షన్ నేను తీసుకోలేదు, ఉద్యోగాలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా మాత్రం అంటే నేను కనపడుతున్నాను కాబట్టి మీ సీటు పక్కన ఉంటే పర్వాలేదా అంటే ఇది కూడా దొంగనాటకం కృష్ణుడిలాగే. దీన్ని ఏమంటారు సాగుబడి అంటారు. ఏమంటారండి దీన్ని? సాగుబడి అంటారన్నమాట. అలాగ కృష్ణుట్ట పిరికివాట, చీకటి అంటే భయపడతాట, బయటికి వెళ్ళమంటే భయంట. నువ్వే ఇతన్ని గృహం ప్రాపయ, ఇంటికి తీసుకెళ్ళు, ఇల్లు చేరేలా చూడు. రాధే గృహం ప్రాపయ అనగానే ఆవిడ నవ్వింది, కృష్ణుడికే చూసింది, భయం భయం అన్నట్టు ఆయన. ఆ కృష్ణుడు బుజ్జిగా ఉన్నాడు, నాకు భయం భయం అన్నట్టుగా చూస్తున్నాడు. అలాగే కృష్ణ మీ ఇంటికి తీసుకెడతాలి అంది. వెంటనే ఏం చేసింది, అతను చెయ్యొచ్చుకుంది. నందనిదేశత అంటే నందుడు ఆజ్ఞాపించగా ఆయన్ని వెంట పెట్టుకుని బయలుదేరారు. ఇప్పుడు ముందేమో రాధ, రాధ చెయ్యొచ్చుకునేరకు కృష్ణుడు వస్తున్నాడు. అందుకే చలితయోహ ద్వం ఇక్కడ ద్వివచనం రాశారు. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెడుతున్నారట. కొంచెం దూరం వెళ్ళగానే చెయ్యి పుచ్చుకున్న కృష్ణుడు కనపడలేదు. ఏ ఇప్పటిదాకా పక్కనే ఉన్న కృష్ణుడు ఏమయ్యాడని చూస్తూ ఉంటే ఆవిడకంటే పొడుగ్గా మహాపురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ దర్శనం ఇచ్చేశాడు. పెద్దవాడైపోయాడు. ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఇద్దరు చేతులు పుచ్చుకుని ఉప్పులు గొప్పలు ఆడుకున్నారు, ఒకరితో ఒకళ్ళు కబుర్లు చెప్పుకున్నారు, గానం చేశారు, ప్రతి పొదలోనూ క్రీడించారట. అదే మీకు బుద్ధిమంతుడు అనే సినిమాలో పొద పొదలు అనే ఈ పొద పొదలు ప్రత్యర్థ కుంజద్రుమానికి ట్రాన్స్లేషన్, సంస్కృతం చదువుకుని పాటలు అలా రాసి పారేసేవారు శ్లోకాలకి. ఏ పొదలో చూసినా వీళ్ళే క్రీడించారు. దాంతో ఏమైపోయింది, పొదలన్నీ నలిగిపోయినట్టు అయ్యాయి. అందులోంచి మాధుర్యం పాటలు వినబడుతున్నాయి, అందులోంచి ఏవో రకరకాల గొస్సగొస్సలు వినబడుతున్నాయి. అటువంటి రాధామాధవుల యొక్క క్రీడలు జయమును పొందుగాక. ఈలోపు నందుడు ఏం చేశాడు, కొంతసేపటికి ఆవుల్ని తీసుకుని, ఎందుకంటే ఆవుల్ని దూర దూరంగా ఉన్న వాటిని ఒకటి చోటకు మందగా చేర్చి వీటిని ఇంటికి తీసుకెళ్ళాలి. అందుకే టైం పడుతుంది, వర్షం వస్తే చీకట్లో వీడు భయపడతాడు, ఇంటికి తీసుకుపో అన్నట్ట తడిసిపోకుండా. ఈలోపు ఈయనే ముందెళ్ళాడు ఆవుల్ని వెంట పెట్టుకుని. యశోద రాధాకృష్ణులు వచ్చారంటే మీతో వచ్చారు కదండి, ఏ రెండు అనేది ఆవిడ. ఎప్పుడో 2 గంటల క్రితమే పంపేశాను ఇంకా రాలేదా అని మళ్ళీ వెతుక్కుంటూ పెడితే ఏ పొదలో చూసినా క్రీడిస్తూ ఆడుకుంటూ నృత్యం చేస్తూ రాధామాధవుల దర్శనమిస్తే నందుడు పరవశించిపోయి ఇటువంటి దేవతలన నేను నా కొడుకును లేకపోతే ఇంకొక అమ్మాయి అనుకుంటున్నానని ఆనందంతో పరవశించిపోయాట. ఈ చరిత్ర అంతా భక్తజయదేవుడు రాసుకున్నాడు. అప్పటికి నందుడు కూడా వీళ్ళంటే ఏమిటో అర్థమయ్యింది. పైకి ఇంత చిన్న చిన్నగా కనపడతాయి అలతి అలతి పదాలతోటి మనకి, అసలు ఇంత అద్భుతమైనది మరొకటి ఏమని కనిపించదు. గృహం అనే శబ్దమునకు గృహిణి గృహం ఉచ్యతే. భగవంతుడు అసలు గృహస్థాశ్రమానికి సంబంధం లేనివాడు, ఆయన ఎప్పుడు ఏకో నారాయణ ఒక్కడే ఉంటాడు. అటువంటి వాణ్ణి రాధే, ఓ రాధ గృహం ప్రాపయ అంటే ఇంటికి తీసుకెళ్ళని ఒక అర్థం, అతనికి గృహిణి అయ్యి అతనిని సరైన మార్గంలో నడుపుని 2వ అర్థం. అందుకని గృహం ప్రాపయ అన్నట్టు ఆయన. భూమి మీద గృహస్థాశ్రమం ఉండాలి, దాంపత్య జీవితం వల్లే ఈ సృష్టి నడవాలి, భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంతో ఉండాలని చెప్పడం కోసం అతన్ని గృహస్థునిగా చేర్చు అన్నట్టు నందుడు చెప్పకుండానే. ఆ తర్వాత ఈ మాట ఎలా చెప్పారు, ఎవరు చెప్పారు, నందుడు వచ్చి నేను ఇంటికి తీసుకెళ్ళమంటే ఇక్కడ మీ ఇద్దరు ఆటలు పాటలు ఉన్నారు ఏమిటంటే, ఏమండి మామయ్య గారు మీరే కదా ఇందాక గృహం ప్రాపయ అన్నారు అందుకే ఆ పని చేశాను అంది రాధ. గృహం ప్రాపయ అంటే ఇంటికి తీసుకెళ్ళు కదా అంటే గృహిణి గృహముచ్యతే అని శాస్త్రం చెబుతున్నది మీకు తెలియదా అంది ఆవిడ. అమ్మ బాబోయ్ నేనేదో సామాన్యుడి పెద్దగా చదువుకోలేదు, నీకెంత పాండిత్యం ఉందని తెలిస్తే నేను కొంచెం జాగ్రత్తగా మాట్లాడేవాడిని అన్నట్టు ఆయన. ఇందులోనే ఇంకోటి ఏమిటో తెలిసిన మేఘశబ్దమునకు అర్థం తెలుసుగా మీకు, మేఘచ్ఛన్నంతు దుర్దినం, ఆకాశం అంతా మేఘం ఆవరింపబడితే దాన్ని దుర్దినము అంటారు. సూర్యుడు కనపడకుండా ఆకాశం అంతా నల్లని మబ్బులతో నిలబడితే దాన్ని ఏమంటారు, దుర్దినము. ఆ రోజున అన్నం తినకూడదట ఆ పూట. అందుకే సూర్యుడు దర్శనం అయితే కానీ పూర్వకాలంలో అన్నం తినేవారు కదా, దాని బదులు పండో ఏదో తినేవారు కొంతమంది. అన్నీ ఇప్పుడు ఏమీ లేవులండి, లేవగానే కాఫీ తాగేస్తూ అంటే ఇంకా అన్నం తినకపోవడం ఏముంది. చాలా అద్భుతమైన నియమములు కలిగినటువంటి కాలం మంది. అందుకే మీకు పరమ పవిత్రమైనటువంటి అల్లసాని పెద్దన గారి మనుచరిత్రలో దుర్దిన ఆర్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు పడమిడ ఒక పెద్ద వచనం రాశారు. ప్రతి పదము సార్థక్యమే. వాళ్ళు ఏ పదమైనా రాస్తే మనకు వెళ్ళి పనికి మాలిన పదాలు ఏవో రాసేవారు కాదు. ఒక గొప్ప వచనం ఉంటుంది అక్కడ. అందులో ప్రవరుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు. ఈ తీర్థయాత్రలు చేస్తున్న ఒక ఔషధ సిద్ధుడు వచ్చాడు. సిద్ధుడు వచ్చి ఏమేమి తిరిగామని అడిగితే అది తిరిగా ఇది తిరిగానని చెప్పి అక్కడి నుంచి మొదలెట్టాడనమాట. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోగ్రీవ చమర సముదయంబగు ఉదయంబునంగల విశేషంబులు శేషపణికినైన లెక్కింప శక్యంబే అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేళ్లదేలా లతా వలయంబగు మలయంబునంగల చలువకు విలువ ఇయ్యది అకటకట వికట కూట కోటి విటంక శృంగాట కాఢోగమాన జలదిందు బింబగల అమృత దుర్దినార్ ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు వడమడు స్వస్వప్రవర్ధిత వర్ధిష్ఠు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేల దైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలా హూయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు వాయువే సతత మదజల శ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్ట అంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళ వ్రాత జాత అలాత శంకాప సర్పద భ్రము భ్రమి విభ్రమ ధురంధరంబుగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం గనుం గొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చు నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగుంటి నరుటయు ఈషదంకురిత హసన గ్రసిష్ణు గండయుగలుండగుచు ప్రవరుండ అతనికి ఇట్లని అంటాడు. ఇందులో ఎందుకు చెప్తానంటే సాధారణంగా దుర్దినము అనే ప్రాంతం ఎక్కువగా శివుడు ఉన్న చోట్ల ఉంటుంది. శివుడు హిమాలయ పర్వతాల్లో ఉన్నాడు. మొన్న కూడా మీరు అందరూ కేదారం వచ్చారా, అది కాలగడు విహార ప్రదేశం, శివుడు తిరిగే చోటు. మాట వరసకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం దాటిన దగ్గర నుంచి దక్షిణాయన వచ్చే మధ్యలో కొంతసేపు ఏదో మధ్య మధ్యలో కనపడతాడు సూర్యుడు. మళ్ళీ రేపు కార్తీక మాసం నుంచి మళ్ళీ ఉత్తరాయణం వచ్చేదాకా ఇంచుమించుగా వైశాఖం దాకా పూర్తిగాదంతా మంచుతో నింపబడి ఉంటుంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో వాటకు కూడా సూర్యుడు కనపడ్డాడు. అటువంటి సూర్యుడు కనిపించని ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఇద్దరే ఇద్దరు తిరుగుతూ ఉంటారట మహాపురుషులు, ఒకడు శివుడు ఒకడు కేశవుడు. ఈ శివకేశవులిద్దరూ, శివుడేమో పార్వతీ సమేతంగా, విష్ణుమూర్తి ఏమో ఆ సమయంలో అక్కడ కేవలం రాధాదేవితో కృష్ణుడు అనే పేరుతో రూపంతో నిరంతరం అక్కడ క్రీడలు ఆడుతూ ఉంటారు. వాళ్ళ క్రీడలు ఆడుతూ ఉంటే ఆ క్రీడలకు అక్కడ ఉన్న ప్రాంతంలో కొంత మంచు కరిగి అది నది రూపంలో ప్రవహించి భూలోకంలో మందాకిని అనే పేరుతో మనందరి దగ్గరికి వస్తుందిట. ఈ ఇద్దరు కనుక అక్కడ క్రీడించకపోతే, నృత్యం చేయకపోతే మంచు పూర్తిగా గడ్డగట్టేస్తే ఆ కాలంలో గంగానది లేకుండా పోతుంది. అందుకని గంగని ఇవాళ మనకి ప్రవహింపజేయడం కోసమనే పరమ పూజ్యులు వాళ్ళు ఆ పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ బృందావనంలో కూడా అదే పనిచేశారట. ఇందాక ఏమన్నాడు, ఆకాశం అంతా దట్టంగా మబ్బులు అలుముకున్నాయి అంటే అది దుర్దినం. దుర్దినమైనప్పుడు బృందావనం కాసేపు కైలాసంగా కూడా మారిపోతుంది. ఆ సమయంలో ఆకాశంలో శివకేశవులు ఇద్దరు ఉంటారు. శివుడు తెల్లగా ఉంటాడట. అందుకే శివుడికి రాధాదేవికి పెద్ద తేడా ఉండదు. శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు. శ్రీకృష్ణుడు కావాలనే స్త్రీ రూపం ధరించి శివుడితో కాసేపు మోహిని రూపం ధరించి తాను శివుడితో కలిసి నృత్యం చేస్తూ ఉంటాడు ఆ ప్రాంతంలో. అటువంటి సమయంలో ఇందులో ఎవరు స్త్రీ ఎవరు పురుషుడు తెలియదట శివకేశవుల్లో. ఆ దృశ్యం చూడడానికి నారదాదులు కూడా తిరిగి వస్తారు. అందుకనే చెప్పకుండానే ఈ ప్రాంతంలో రాధే అనగా మోహిని రూపంలో ఉన్నటువంటి పరమాత్మ, ఇదిగో ఇతడు శివుడు, ఇతడితో కలిసి నీవు క్రీడించుము అని నందుడు అంటే సాక్షాత్తు నందీశ్వరుడు పలికినట్టుగా కూడా అందులో చెప్పకుండానే శివపరమైన అర్థం కూడా ఉందన్నారు. నేను అలా పెద్దలు చెప్పిన అపూర్వమైన వ్యాఖ్య. తెలియకుండానే నందహ నందము కలిగినవాడు కనుక నంది అన్నారు ఆయన, నందస్వరూపుట్ట. ఇంత అపూర్వమైన భావం ఒక్క పద్యంలో రాసేశాడు ఆయన, ఒక శ్లోకంలో రాశాడు ఆయన, ఒక శ్లోకంలో. ఇది ఎంత అద్భుతంగా ఉంది. మళ్ళీ వ్యవహారంలోకి వచ్చి కాసేపు, ఆకాశం అంతా నల్లగా మేఘములతో ఆవరింపబడి ఉన్నది, చీకటి చెట్ల నుంచి చీకటి వస్తున్నది, మరికొద్దిసేపట్లో చీకటి అయిపోతే కృష్ణుడికి భయం వల్ల ఇంటికి వెళ్ళలేడు, రాధా ఈతన్ని ఇంటికి తీసుకెళ్ళు అని నందుడు చెప్పగా వాళ్ళిద్దరూ బయలుదేరారు. దారిలో శ్రీకృష్ణుడు దివ్యరూపం ధరించి రాధాదేవితో క్రీడించాడు. ఆ పరమ పవిత్రమైన రాధామాధవుల క్రీడలు ఉత్కృష్టములు, సర్వోత్కృష్టములై ఉన్నాయి. అవి ఎప్పుడు జయమునే ఇస్తాయి, అవి జయిస్తాయి, వాళ్ళ క్రీడలు లోకానికి విజయాన్ని చేకూరుస్తాయి అని రాశాడు ఆయన. అందులో అపూర్వమైన రూపము చూశాడు, వాళ్ళ నృత్యం చూశాడు. ఆ నృత్యం మామూలుగా రాసక్రీడలో దృశ్యం ఎంత బాగా రాశారండి. అసలు ఇదిగా భాగవతంలో రాసపంచాధ్యాయ అని ఉంటుంది, అది అర్థమైతే ఇక నీకు పునర్జన్మ లేదు పొమ్మన్నారు. నేనలాగా శ్రీధరుడు అన్నాడు, ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఎవ్వడికీ అర్థం కాని అపూర్వ భావనలు అందులో ఉన్నాయి, వాటి గురించి చెప్పడానికే జీవితం సరిపోదు. వాటిని అర్థం చేసుకుని తరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వల్లభాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, శంకరాచార్యుల వారు, ఇటువంటి మహానుభావులంతా వాటికి విశిష్ట స్థానం ఇచ్చారు. కంచి పరమాచార్యుల వారు దాన్ని వర్ణించారు, కృష్ణ చైతన్య స్వామి దాన్నే వర్ణించాడు, పరమ భాగవతత్వములంతా వర్ణించారు. నారదాదులు అది ఎంత గొప్ప క్రీడ కాకపోతే ఆకాశంలో నిలబడి పుష్పవర్షం కురిపించారండి. శ్రీ రాధామాధవులు గోపికలతో రాసక్రీడలాడుతున్న దృశ్యాలను చూచి ఇంద్రాది దేవతలు పైన నిలబడ్డారట, నిలబడి పుష్పవర్షం కురిపించారని రాశారు భాగవతంలో. అందుకే పోతన గారు దాన్ని అనువాదం చేస్తున్నప్పుడు గోపాల కృష్ణుండును గోపకాంతల్ ప్రాపించి క్రీడిల్చిన భంగులెల్లం రూపించి వర్ణించిన రెండు హృత్సం తాపంబులం బాజును తత్ప్రసక్తిన్ అని ఇంద్రవజ్ర అనే పద్యంలో రాశాడు ఆయన. గోపాలకృష్ణుడు గోపకాంతలు ఎంతో ఆనందంతో క్రీడించారు, నృత్యం చేశారు, జలక్రీడలాడారు. వాటిని చూచి దగ్గరికి చేరి వర్ణించి అన్నాడు. కేవలం చూడటమే కదా, అందరం చూడలేం కదా ఇవాళ. వర్ణించి విని నరుడు హృదయంలో ఉన్న సంతాపాలు తొలగించుకుంటాడు. ఉదాహరణకి ఇప్పుడు పోతర్ గారు వర్ణించాడు, వ్యాసుడు వర్ణించాడు, నేను దాన్ని మీకు వర్ణించి చెబుతున్నాను. ఇప్పుడు ఈ వర్ణించిన దాన్ని మీరు శ్రద్ధగా వింటున్నారు. అలా వింటే ఇంకా అన్ని రకాల సంతాపములు తొలగిపోతాయి. సంతాపం తొలగిపోయిన వాడికి మాత్రమే ముక్తి వస్తుంది. సంతాపం ఉన్నంతకాలం ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికము అని పిలువబడే తాపత్రయాలు ఉన్నాయే, ఈ తాపత్రయమే మహాసంతాపం అంటే. ఈ మూడు రకాల ఉష్ణములు, ఈ వేడి తొలగితే వాడు ముక్తి పొందుతాడు. అందుకే ఈ క్రీడల గురించి వర్ణించినటువంటి వాళ్ళంతా హృదయతాపం విడిచిపెట్టి శాశ్వత కైవల్యం పొందుతారు. అటువంటి కైవల్యం పొందించేటటువంటి గీతం ఇది. ఆయన ఈ పాట పాడుకుంటున్నట్టుగా చాలా మధురమైన కంఠం. జయదేవుడు సంగీత విద్వాంసుడు, రాసింది శార్దూల వృత్తం. ఈ శ్లోకాన్ని పాడాడు. పరాశరుడు వచ్చాడు అక్కడికి. మిత్రమా, ఎంత మధురంగా ఉంది ఈ భావన, నేను ఎప్పుడూ వినలేదు. భాగవతంలో రాసపంచాధ్యాయ గురించి చదివాం కానీ ఇంత రాధామాధవుల యొక్క క్రీడలు సర్వోత్కృష్టములు, అవి జయమును పొందుతాయని ఎవరూ చెప్పలేదు. చాలా బాగుంది. ఇదిగో తాళపత్రం ఇస్తాను రాయి, అవును గంటము తాటాకు ఇచ్చాట. ఈయన తాటాకు పట్టుకుని రాశాడు. పక్కన ఒక మంచి మిత్రుడు ఉండాలి, అందుకని మనం చెప్పే కవిత్వం నాశనం కాకుండా దాన్ని శాశ్వతంగా గ్రంథస్థం చేసి 10 మందికి ఇచ్చే ఒక మంచి మిత్రుడు దొరకడం కూడా అదృష్టం. ఈ సోదరుడు ఇవ్వగానే రాశాడు. అప్పటి విధంగానే చీకటి పడిపోయింది. అక్కడ బృందావనంలో చీకటి ఎలా ఉన్నా ఇక్కడ కూడా చీకటి అయ్యింది. ఈ పూట ఇక్కడ కూడా వాతావరణం మారిపోయింది, వర్షం కురుస్తోంది. ఎవడు పెట్టువాడు పట్టుకుని బస్సు ఎక్కడానికి హడావుడిగా ఉన్నారు ఆ టైంలో. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వర్షంలో జాగ్రత్తగా తడుసుకుంటూ ఇంటికి వచ్చారు ఇద్దరు. ఆ సమయంలో ఈ కుజిదేవుడి దగ్గర వల్లభదేవుడు అని ఒక వ్యాకరణ పండితుడు ఉన్నాడు. ఆయన కవిత్వం రాస్తాడు, వ్యాకరణ పండితుడు. ఆయనకు కూడా జయదేవుడు అంటే ఇష్టం, జయదేవు గారికి గురువు. నాన్నగారండి నాన్నగారండి, గురువుగారండి గురువుగారండి, ఇవాళ మా సోదరుడు అద్భుతమైన కవిత్వం చెప్పారు అన్నట్టు పరాశరుడు. ఏమిటి ఈ మధ్యన మా వాడైతే కవిత్వం చెప్పేస్తాడు అనమాట అనుకుని, ఇప్పుడు ఈ బాబాయ్ గారు కుజదేవుడు నాయన ఏది కవిత్వం చెప్పు అంటే, ఇదిగో నాన్నగారు, నాన్నగారు అన్నట్టు బాబాయ్ అనేవాడు కాదు, కన్న తండ్రిలా పెంచడం వల్ల నాన్నగారు అనేవాడు, తండ్రి ఇదిగో కవిత్వం అనగానే ఆయన ఏది గురువుగారు వల్లభదేవ చదవండి అన్నట్ట. ఏమిటిది కుజదేవ, రాసిన కవి పక్కనుండగా కాగితం మీద చదువుకోవడం ఏమిటి, వాడి కంఠం నుంచే విందాం, వాడినే చదవమందాం. కవిగారి భావం కవికే బాగా తెలుస్తుంది. ఎంత పండితుడే కదా, పండితుడికి తెలియదు అండి, నిజంగా అవతలోడు పండితుడే, కానీ కవిగారి భావం పూర్తిగా పండితుడికి కూడా అర్థం కాదు. ఇంకో భావం రావచ్చేమో కానీ వాడి మనస్సులో ఏ ఊహతో రాశాడో అది కవి మాత్రమే చెప్పగలడు. అందువల్ల మీ వాడినే చదవమందాం, ఏది జయదేవా నువ్వే చదివితే బాగుంటుంది, నువ్వు రాసిన శ్లోకం మేము చదివితే బాగుండదు, గొంతుకు పోయి అసహ్యంగా ఉంటుంది, నువ్వు మంచి మధుర కంఠం కలిగిన వాడు చదువు అనగానే అప్పుడు ఆయన ఇందాక నేను చదివినట్టుగా కళ్యాణి రాగంలో శ్లోకం చదివాడు. అసలు ఈ గురువుగారు అయితే మతిపోయి ఆనందంతో ఉన్నాడు, పరాశరుడు సంతోషించాడు, ఇంకా ఆయన పిన్నిగారు చెప్పక్కర్లేదు. కానీ కుజదేవుడే పళ్ళు పటపట కొరికి ఆపు అన్నట్ట, ఒక్కసారి వీడు ఆగిపోయాడు. ఇదే కవిత్వం. రాధామాధవుల్ని శృంగార క్రీడలతో తిరుగుతున్నారు పొగల్లోనంటావా, క్రీడిస్తున్నారంటావా, చివరికి వాళ్ళను కూడా సంసారాలు చేసేసావా దౌర్భాగ్యుడా. ఇంత పూర్వం ఎవరైనా ఇలా రాశారా, భక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ గురించి రాయాలి, ఇదేమిటిది అన్నట్ట. అంటే భార్యాభర్తలుగా ఉండడం అనేది ఆయనకి ఎందుకో నచ్చదలేదు పాపం. ఆయనకి రాధామాధవులు హాయిగా విహరించడము, గోపికలతో తిరగడము, ఇవన్నీ ఆ రోజుల్లో ఇటువంటి కొంతమంది చేతస్తులు ఉండేవారు, అందుకని అదంతా కేవలం శృంగార కవిత్వము అనుకున్నాడు. ఛీ, తీసి ఆ తాళపత్రాలు తగలబెట్టి స్నానం చేసి సంధ్యావందనం చేసుకో అన్నాడు. నాకు నిజంగాను రాధామాధవులు సముద్ర తీరంలో కనబడ్డారు, నేను మీకు చెప్పలేదు, వ్యాసుడు ఒకప్పుడు నాకు మంత్రం ఇచ్చాడు, ఆ మంత్రానుష్ఠాన ప్రభావంతో రాధామాధవులు బృందావన దర్శనం ఇచ్చారు, ఇది చూసి రాశాను తప్ప మనస్సులో ఊహించి రాయలేదు, అందువల్ల తగలబెట్టనన్నాడు. తగలబెట్టకపోతే నేను ఇంట్లోకి రానివను, నా ఇంట్లో చెప్పో అన్నాడు. పోవడానికైనా ఇష్టపడతాను కానీ తగలబెట్టాను, ఆ కాగితాలు కూర్చొని భోజనం చేయకుండా ఇంట్లో జడిపోయాడు పాప చీకట్లో. పాపం ఈ వల్లభదేవుడని గురువుగారు ఏమిటయ్యా అలా చేసావు, పిల్లవాడిని ఇంతకాలం పెంచి 16 ఏళ్ళు నిండినటువంటి వాడిని కేవలం ఒక చిన్న పట్టింపు కోసం ఇంట్లోంచి గంటేసావా అంటే ఏం చేయనండి, నా భగవంతుడు కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన సర్వాంతర్యమే, ఆయనకి స్త్రీ పురుష భేదమే లేదు, స్త్రీ పురుషులుగా మరి క్రీడించడం అనే పదం నాకు నచ్చలేదు అన్నట్ట. ఇప్పుడు సమయం చూసుకుని వాళ్ళు ఆవిడ లేచింది. ఆవిడ చాలా పతివ్రతే, ఉత్తప్పుడు భర్త గారికి సేవ చేయనిచ్చేది, శిష్యుల్ని పిలిచి మా ఆయన కాళ్ళు నొక్కండి అనేది, ఎప్పుడు ఆయన పీక నొక్కలేదు, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏమంది ఆవిడ, ఏమిటండి ఇది మీ చేతస్థం అంతకంతగా పెరిగిపోతుంది, తల్లి లేని పిల్లవాడిని పువ్వుల్లో పెట్టి పెంచాను నేను, నా కొడుకు కంటే వాడిని ఎక్కువ ప్రేమగా పెంచాను, ఒక్క ముక్క ఎప్పుడు అనలేదు నేను, వాడు కూడా ఒక్కనాడు వ్యతిరేకంగా మాట్లాడలేదు, భగవంతుని అనుగ్రహం పొంది ఇంత మధురమైన కవిత్వం రాస్తే వాడిని మెడబొట్టుకు గెంటేస్తారా, అన్నం తినకుండా గెంటేస్తారా అనగానే పాప ఆయన కరిగిపోయి తీసుకుని దిక్కుమాలండి భోజనానికి అన్నట్ట. మళ్ళీ అక్కడ కూడా దిక్కుమాలి వాడే, లోపల ప్రేమలేక కాదు, ఇదొక విచిత్రమైన బాధ, పిల్లలు ఎక్కడ పాడైపోతారు అని ఆయన ఊహ, ఆయన ఊహ అయింది. అనగానే అమ్మాయ నాన్నగారు ఈ మాట అన్నారు కదా అని పరాశరుడు ఈ సోదరుడు కోసం వెతికాడు. ఎక్కడికి వెళ్ళినా సోదరుడు కనపడలేదండి, 7 మొహంతో 2 గంటలు తిరిగి వచ్చి అన్నయ్య కనపడలేదని కానీ, నా కొడుకు వాడిని పెంచాను, ఆ పెంపుడు కొడుకు లేకపోతే నేను అన్నం తిన్న నేను చచ్చిపోతానండి అండి, నువ్వు చచ్చకే చచ్చకే బాబు, నీకు కూడా ఎక్కువైపోయింది వాడికంటేను అని నాయన పరాశర ఏదో రకంగా అన్నయ్యని ఇక్కడికి తీసుకురారా అన్నట్ట. మరి వాడి కవిత్వం గొప్పతనం ఒప్పుకుంటారా అంటే కాళ్ళు కట్టుకు బతిమాలమంటే బతిమాలతారులే తీసుకురా అన్నాడు ఆయన, ముందు భోజనాన్ని తీసుకురా అన్నట్ట. అన్నగారిని తీసుకురాకుండా ఇంటికి రాను అని శపథం చేసి పరాశరుని ఇంట్లోకి బయలుదేరి వెళ్ళిపోయాడు. 2 నెలలు తిరిగాడు. ఈ 2 నెలలు ఇంట్లో కూర్చుని ఈవిడ సరిగ్గా అన్నం తినక ఆవిడ బాధపడింది, బాబాయ్ గారు బాధపడ్డారు, గురువుగారు బాధపడ్డారు, ఏమైపోయాడో కనపడలేదు. ఈయన పరాశరుడు ఆయన కోసం తిరుగుతూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. అవన్నీ అడవులు, అడవుల్లో ఆశ్రమాలు కదండి, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు కదా. అలా తిరుగుతూ ఉంటే మహానదీ తీరంలో కేకారణ్యంలో ఒక ఆశ్రమం ఉన్నది, అక్కడికి వెళ్ళిపోయాడు జయదేవుడు. రాధారమణ స్వామి అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన శుద్ధ బ్రహ్మచారి, నా ఆశ్రమంలో పగటిపూట తప్ప రాత్రిపూట స్త్రీలకు ప్రవేశం లేదు అని ఒక స్ట్రిక్ట్ బోర్డు పెట్టాట ఆయన. ఎందుకంటే ఎంత గొప్పవాడైనా ఎప్పుడొకప్పుడు బుట్టలో పడచ్చు కనుక బ్రహ్మచార్యగా ఉంటాను, బ్రహ్మచర్య దీక్షతో ఉంటాను, ఎవరు రాకూడదని ఒక బోర్డు పెట్టి చాలా ఆశ్రమములు స్థాపించి దాదాపు 500 మంది శిష్యులకి మంత్రోపదేశం చేసి వారందరి చేత కృష్ణుని ఉపాసన చేయిస్తున్న పుణ్యాత్ముడు ఆయన. ఆయనకి రాధారమణుడు అని పేరు. ఆయనకి రాధారమణ అనే నామమే ఇష్టం బాగా. రాధ యొక్క భర్త రాధకి ఆనందం కలిగించేవాడంటే ఉన్న ఇష్టం ఉత్తి కృష్ణాండం అంత ఇష్టం ఉండదట. రాధాకృష్ణులు అనాల్సింది ఆయనకి, పక్కన రాధ చేర్చాలి, అమ్ముంటేనే అయ్యవారు అంటాడు ఆయన. అటువంటి మహానుభావుల ఆశ్రమాలు నేను ఆ మధ్యన మాత్రం ఒక 10-12 ఏళ్ల క్రితం ఆ ఆశ్రమం ఇంకా ఉందన్నారు మహానదీ తీరంలో, మరి ఎక్కడుందో ఇప్పుడు వెతకలేము, చూద్దాం భగవంతుడు అనుగ్రహిస్తే అటువంటి పుణ్యాత్ముల ఆశ్రమాలు మళ్ళీ దొరకచ్చేమో. 7 గడిచిపోతుంది కదండి, 10 ఏళ్ల క్రితం ఉన్న కొంపలు ఉండటం లేదు ఇవాళ. గణపురంలో మేము ఒక లంకంత కొంపలు ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆ కొంపంత కూలిపోయి అద్భుతమైన బిల్డింగ్ కట్టారు అక్కడే, ఎవరో తీసుకుని అక్కడ కడితే మా ఇల్లు అక్కడ ఉందని మాకు తెలియదు. అందువల్ల అన్నీ మారిపోతున్నాయి. అందున 1100 సంవత్సరాల క్రితం నాటి మాట అంటే ఇప్పుడు ఇంక అడవులు ఏముంటాయి, అడవుల్లో గుడిసెలు ఏముంటాయి, ఆశ్రమాలు ఏముంటాయి, కాలప్రభావంలో అన్నీ మారిపోయాయి. అందుకే కాలోహి దురతిక్రమ అన్నారు. కాకపోతే ఒక అదృష్టం ఏంటంటే ఆ మహానుభావులు తిరిగిన ప్రాంతాల్లోకి మనం కనీసం అడుగు పెట్టామని సంతోషించిందండి. ఆశ్రమం దొరకకపోయినా అటువంటి మహాత్ములు నడయాడిన దివ్యస్థలాలు ఇవన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతం వల్ల యాత్రలు చేయటం అనే ఒక మంచి అలవాటు వచ్చింది. ఆ యాత్రలో నియమబద్ధంగా జీవించడం అలవాటు వచ్చింది, ఆసక్తి ఏర్పడింది. శాస్త్ర ప్రకారం పురాణాలు చెప్పుకుంటున్నాం, మహాత్ముల యొక్క చరిత్ర చెప్పుకోగలుగుతున్నాం, అలా జీవితాన్ని చరితార్థం చేసుకుంటున్నాం. ఈ జయదేవుడు నడుచుకుంటూ నడుచుకుంటూ అరణ్యంలో పిచ్చాళ్ళే తిరిగాడనమాట. ఎక్కడ చూసినా ఆయనకు కృష్ణుడే కనపడేవాడు అనమాట. అంతా కృష్ణమయమే, సర్వం కృష్ణమయం జగత్. నేను ఇక్కడికి వచ్చే ముందు గురు పూర్ణిమ పూజ అయ్యింది, రాత్రి పడుకున్నాను, 2:10 2:05 మధ్యలో మెలకు వచ్చింది. టైం కరెక్ట్గా చెప్పలేను, 2:05 నుంచి 2:10 మధ్యలో ఒక మెలకు వచ్చింది. ఆ మెలకువలో భక్త జయదేవుడినే తలుచుకుంటూ పడుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చెప్పాలి కదా, వచ్చి జయదేవుని అష్టపదుల మీద ప్రవచనం చేయాలి, గీత గోవిందం చెప్పాలి, జగన్నాథ మహిమ చెప్పాలి, పైగా మిగతా పురాణాల్లాగా వీటిని కంఠస్థం చేసే అవకాశం ఎవరికి ఉండదు. జయదేవుని అష్టపదులు ఆయన జీవిత చరిత్ర కంఠస్థం చేయడానికి ఒక సరైన గ్రంథాలు దొరకడం కష్టం. వాటిలో ఎన్నో విశేషాలు ఉంటాయి. తెలుగు కాదు కవిత్వం, పూర్తి సంస్కృతం. సంస్కృతంలో ఒక్కొక్క దానికి ఎన్నెన్నో అర్థాలు ఉంటాయి, పైగా అన్వయం కూడా. ఇప్పుడు రాధామాధవయోర్ జయంతి అంటే ఒక్కోసారి మనకి భ్రమ కలుగుతుంది. రాధామాధవయో ఇక్కడేమో దివచనం కదా, జయంతి అనేది బహువచనం కదా అనిపిస్తుంది. ఆ జయంతి అనేది రహస్యాలయ జయంతి, కానీ రాధామాధవులు ఇద్దరు జయంతురుగాక కాదు, జయతి జయత జయంతి. ఈ జయత బదులు జయంతి ఏమిటి అని ముందు మనకు అనుమానం గబుక్కులు కొత్తలో చదివేటప్పుడు వస్తాయి. పోనీ పెద్ద పెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు ఏం దొరకవు వీటికి. అలాంటప్పుడు కొంచెం వాటిని పట్టుకోవడం కష్టం. అందుకని నేను కృష్ణుడిని తలుచుకుంటూ, కృష్ణ జయదేవుడి గురించి తెలియాలి, జగన్నాథస్వామి గురించి అనుభూతి కలగాలి. నాకు అనుభూతి కలగకపోతే చెప్పలేను, ఇతరులు చూసి చెప్పడం నాకు తక్కువ అలవాటు. ఎవరో రాసిన వ్యాఖ్యానాలు ఇంకోటో వాటిని చూసి చెప్పలేను, నేను జీర్ణించుకుని నాకంటూ ఒక అభిప్రాయం వస్తే కానీ చెప్పలేను. నేను పుస్తకమే చూస్తూ పురాణం చెప్పి అలవాటు తక్కువ, అంటే శ్లోకాలు చదవకూడదని కాదు, అంత అలవాటు తక్కువ వచ్చింది తప్పులు మాకు మొదటి నుంచి అదొక అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఇలా అనుకుంటూ ఉంటే సరిగ్గా గురు పూర్ణిమ బుధవారం అయింది కదా, రాత్రి పడుకుంటే తెల్లవారితే గురువారం 2:05 నుంచి 2:10 మధ్యలో భగవంతుడు ఒక అపూర్వ రూపంతో దర్శనమిచ్చాడు. అదే ఇప్పుడు మీకు ఇచ్చిన పాంప్లెట్, ఇందులో రవ్వంత అతిశయోక్తి లేకుండా చెబుతున్నమాట. అపూర్వ రూపంలో మహాసౌందర్యంతో కృష్ణుడు కనపడ్డాడు. ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంది, పాదాల దగ్గర భూమి ఉంది. చూస్తూ ఉండగా వామన రూపంగా మారి ఒక కాలితో భూమిని అది అదిమినట్టు కనపడిందనమాట. ఒక పాదముతో భూమిని, ఒక పాదంతో ఆకాశాన్ని. పాదం కింద భూమి ఎలా ఉంది పోతన గారు వర్ణించాడే, ఆయన తామర పువ్వులో ఉందిట పాదం. ఆయన పాదం ఎలా ఉంది, తామర పువ్వు. భూమి తామర పువ్వు మీద ఎంత బురదలా ఉందిటండి, అసలు ఏం ఊహండి అది. మొత్తం భూమి అంతా ఇంత బురదలా ఉందిట, ఆయన పాదం తామర పూట, తామర పువ్వు మీద బురదంటుకుందేమో అన్నట్టుగా ఉందట. అంటే ఇంత భూమి ఆయన కాలి కింద ఇంత పెసరైపోయిందనమాట. అంటే పాదం పెద్దది, అక్కడ భూమి చిన్నదే కాదు, భూమి ఎంత పెద్దదైనా ఆ పాదం లెవెల్ ముందు ఇది చిన్నదైపోయిందనమాట. ఇంకో పాదంతో ఆకాశాన్ని తన్నాడు, ఆ పాదము తామర పువ్వే. ఈ తామర పువ్వు మీద తుమ్మిదిలో ఉందిట ఏది, ఆకాశం. ఒక ఆకాశమేమో పాదపద్మం మీద ఉన్న తుమ్మిదట, ఇదేమో పాదానికి అంటుకున్న బురదట. పంక లవము కొమరు మిగిలే అంటాడు భాగవతంలో పోతన గారు. అది కూడా ఇంత పెసరు పంకంట పైగా, పంక లవం పోని ఇంత బురదంలా, ఇంత పెసరు కాలి కంటుకున్న బురదలో ఉందిట. అప్పుడు భూదేవి ఆయన పాదాలను ఆశ్రయించుకుందా లేదా, ఆ రూపం దృశ్యం కనపడింది. అప్పుడు రాసిన పాట అనమాట. అందుకే ఈ పాట నేనే రాసుకుని ట్యూనింగ్ కూడా నేనే కట్టుకు పెట్టుకున్నాను మీకోసం అనమాట. చెప్పాను కదా శృతి కుదిరితేనే పాడండి, శృతి కుదరిన వాళ్ళు మతిని పెట్టి వినేయండి.
నారాయణ మహీష వైకుంఠపుర నివాస, నారాయణ
బాగుంది. ఇప్పుడు పాడిన వాళ్ళు ఎవరన్నా నాతో పాడు, సరిగ్గా శృతి అంటారు దాన్ని, ఏ మాత్రము తేడా లేకుండా పాడినటువంటి వాళ్ళు. ఇప్పుడు పాడిన వాళ్ళు అందరూ ఒకసారి చెప్తండి, నేను కళ్ళారా చూస్తాను. దాదాపు ఒక 10-12 మంది ఏమాత్రము శృతి తప్పకుండా పాడారన్నమాట.
నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస, నారాయణ మహీష వైకుంఠపుర నివాస, నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస, ఉరమందు శ్రీవశింప చరణముల ధరల శింప, ఉరమందు శ్రీవశింప చరణముల ధరల శింప, నిన్ను కొల్లుచు వారి కొరకు విచ్చేసిన ఉధరకు, నారాయణ మహీష వైకుంఠపుర నివాస, పద్మాకర గ్రహీత ధూత ప్రపంచ భూత, పద్మాకర గ్రహీత ధూత ప్రపంచ భూత, నాశిత నృలోక కష్ట సద్భక్త భక్తి తుష్ట, నారాయణ మహీష వైకుంఠపుర నివాస, నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస, నారాయణ మహీష వైకుంఠపుర నివాస.
మాకే ఈ యుగంలో ఉన్న వాళ్ళకే భగవంతుడు ఇలా ఆనందంగా ఉన్న రూపంతో, విచిత్ర రూపంతో, విశిష్ట రూపంతో దర్శనమిస్తే ఇంకా ఆనాటి భక్త కవులకి జయదేవుడు లాంటి వాళ్ళకి దర్శనమవడం ఆశ్చర్యం ఉందండి.